शिवशिवेति शिवेति शिवेति वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः श्रीविष्णुरूपाय नमः शिवाय श्रीगुरुभ్యో నమః. మనం సంస్కృతంతా కూడాను కేవలం వేద పురాణాల్లో నిబద్ధం చేసేసి కొంతమంది సొత్తుగా తీసుకుని మామూలు వాళ్ళకి సామాన్య జనులకి అందకుండా చేసేసారండి అని, అది ఒట్టి మాట. అది పూర్తిగా మన సంస్కృతి పట్ల మన దేశం పట్ల అవగాహన లేని వాళ్ళు అనే మాట. ఈ దేశంలో అట్టడుగు వర్గాల వాళ్ళకి కూడా వేదాంతం అందించింది ఈ దివ్యమైన జాతి. మహర్షుల దృష్టి అంత విస్తృతంగా పరచుకున్నది. కావాలంటే జానపదుల సాహిత్యంలోంచి వెతికి తీస్తే ఉపనిషత్తుల వాక్యాలు కనబడతాయి. మాయా సంసారం తమ్ముడు, నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు అనే జానపద గీతం ఉంది. ఆ ఒక్క మాట చాలు అదా తరించిపోవాలంటే మహాపండితుడికి కూడా అది చాలు. అంతేకాదు, ఏమీ సేతురా లింగ ఏమీ సేతు, గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజను సేతమంటే గంగనున్నా చేప కప్ప ఎంగిలంటున్నా ఈ లింగ అన్నవాడెవడు? జానపదుడు కాదా? వస్తా ఒట్టిదే పోతా ఒట్టిదే ఆశయందుకంట, చేసిన పుణ్యము చెడని పదార్థము చేరుని నీవెంట అని చెప్పిన జానపదంలో ఉపనిషత్తులు పలకట్లేదా? ఎక్కడ దాక్కుంది ఈ సంస్కృతి? ప్రతి వాడి రక్తంలో ఉంది ఈ సంస్కృతి. భారతీయుడిగా పుట్టిన ప్రతి వాడి రక్తంలో వేదాంతం ప్రసరిస్తుంది, తత్వజ్ఞానం ప్రసరిస్తుంది. అది మన బ్రతుకులో కలిసిపోయింది, పుస్తకాల్లో దాక్కోలేదు. అది విశేషం. అందువలన ఈ సంస్కృతి ఇంత ఉత్కృష్టంగా ఉంది. ఎల్లమ్మా అని పిలుచుకున్నా ఎల్లరకు అమ్మయ్యినటువంటి జగదంబే పలుకుతుంది. ఎవరు ఏ రీతిలో ఆరాధించినా ఆరాధింపబడేటువంటి జగదంబ ఆ తల్లే. అందుకే కాటిరేడు అన్నా ఆ సదాశివుడే. వాళ్ళకు కూడా మోక్షమిచ్చాడు, ఎందరందరికీ మోక్షం ఇవ్వలేదు. మనం తల వంచి నమస్కరించేది జాతి ఆధిక్యతకి కాదు, గుణాధిక్యతకి, భక్తి ఆధిక్యతకి, జ్ఞానాధిక్యతకి. ఇది తరతరాల భారతీయ సంప్రదాయం. ఇందులో ఎప్పుడూ విచ్చిత్ర ఉండదు. అందుకే చండాలొస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ. ఎవరి ధర్మాన్ని వారు పాలిస్తూ ఉత్కృష్టమైనటువంటి భక్తి జ్ఞానాలని తమ ధర్మంతో మిళితం చేసి భగవదర్పణమైన ప్రతి వాడు కూడా వందనీయుడే అని చెప్పిన భారతీయ భవ్య సంస్కృతికి ఇది ఉదాహరణ ప్రాయమైన దివ్యగాథ. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఈ విధంగా కాటిరేని జాతర జరిపిన తర్వాత వారి సంప్రదాయం ఏమిటి అంటే, జల్ల కంబాడి విభూతి పెట్టుకుని రక్షామూలిక మాలిక వలయంబుల్ తొడి. ఏ సొగసు దానిదే! ఆ బోయల అలంకారాలు, వారికున్న విద్యలు చాలా సొగసైనటువంటివి. మన వారు ఏమనుకుంటారంటే అక్షరాస్యత ఉద్యమం చేయాలి, విద్యలు వ్యాపింపజేయాలి అని చెప్పి స్వతసిద్ధ తేజంతో వారికంటూ ఉన్నటువంటి సత్వంతో ఉన్నటువంటి అనేక మంది అరణ్యవాసులందరికీ కూడా వారి సత్వం పోయేలాంటి క్షుద్ర విద్యలు నేర్పుతున్నారు. ఇప్పుడు వెళ్ళి వాళ్ళ దగ్గరున్న విద్యలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఎటువంటి విద్యలు వాళ్ళ దగ్గరున్నాయంటే, పంచాంగం తిరగవేయక్కర్ లేకుండానే ఆకాశంలో నక్షత్రాలను చూసి ఇది సుముహూర్తం అని చెప్పగలిగిన సంస్కారం వాళ్ళ దగ్గరుంది. అంతేకాదు, వాళ్ళు వెతికి ఒక్క మూలిక మనకిచ్చారా, మనం హాస్పిటల్ చుట్టూ సంవత్సరాలతో పాటు తిరిగినటువంటి రోగాలు పోతాయి. అంటే వాళ్ళు స్వతసిద్ధమైనటువంటి శక్తితో బోలెడంత జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. అవి మనం చదువుకునేటువంటి రాజ్యాల పతనాలు, రాజ్యాల అభివృద్ధులు లాంటి చదువులు కాకపోవచ్చు, కానీ జీవితానికి అవసరమైన విద్యలు ప్రతి వాడి దగ్గర వాళ్ళ యొక్క శక్తి సంపాదించుకుని ఉన్నాయి. వారి సంప్రదాయాల్లో దాగి ఉంటాయి, వారి వేషభూషల్లో దాగి ఉంటాయి. ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి దాని మీద పట్టు వారికి ఉంది. తీగను చూసి వృక్షం యొక్క జ్ఞానాన్ని చెప్పగలరు వాళ్ళు. గాలిలో వచ్చే మార్పులు బట్టి వాతావరణాన్ని చెప్పగలరు. జంతువు లక్షణం బట్టి అది ఏమి చేస్తుందో చెప్పగలరు. అంతేకాదు, అరణ్యంలో తిరగడం బట్టి ఏ జంతువు ఎక్కడుందో చెప్పగలరు. ఇంత ఆతవిక జ్ఞానాన్ని, స్వతసిద్ధమైన జ్ఞానాన్ని కలిగినటువంటి వారు. అలాగే వారి దగ్గర ఉన్న మంత్ర విద్యలు, శాపర మంత్రములోనే వారి విద్యలు వారుకున్నాయి. ఆ దివ్య మంత్రములు, ఆ శక్తులు అవి వేరు. కనుక మణిమంత్ర ఔషధ విద్యలు ఎవరి సంప్రదాయం ప్రకారం వారు కాపాడుకుంటూ వచ్చారు. కనుక భారతీయ విద్యలు ఇన్ని రకములుగా కాపాడబడి ఇన్నాళ్ళ వరకు వచ్చాయి. ఇలాంటి దివ్య విద్యలని క్రమక్రమంగా అంతరింపజేస్తూ నాగరికత వ్యామోహం అన్ని సత్వములను, అన్ని బలాలను కూడా పోగొడుతోంది. ఇది ఈ వాక్యాన్ని మీరు భావన చేస్తే అప్పుడు ఇంకా అర్థమవుతుంది నేటి దయనీయమైన పరిస్థితి. సరే, విషయాంతరం అక్కడ ఉంచుదాం. ఈ విధంగా వీరు కాటిరేని జాతర తర్వాత ఉత్సవం ఏంటంటే వేటకు పంపడం అనేది సంప్రదాయం. ఎందుకంటే వేట వీరి యొక్క ప్రధాన వృత్తి. ఆ వేటకు పంపేటప్పుడు ఏం చేస్తారంటే, ఈ యువకుడికి మొదటిగా సంగడి కాళ్ళు, సంగడి కాళ్ళు అంటే స్నేహితులు, ఈ స్నేహితుల నుంచి పంపిస్తారు, మీ అంతటి మీరు వేటాడి రండి, దానిలో పూర్తిగా నైపుణ్యం సంపాదించి రావాలి అని. దానికి తగ్గ విలువిద్యంతా ముందే నేర్పిస్తారు, వాళ్ళ విద్య వాళ్ళకి పూర్తిగా నేర్పుతారు, ఆ విద్యలో మెలకువలు నేర్పుతారు. ఆ మెలకువలు ఇప్పుడు ప్రాక్టికల్ అనమాట, ఇంతవరకు థీరీ, ఇప్పుడు ప్రాక్టికల్. యువరాజ పట్టణం తర్వాత కాటిరేని జాతర జరుపుకున్న తర్వాత ఆ శివుని యొక్క ఆశీస్సులు పొందాలి. ఎందుకంటే శివుడు మహాధనుర్విద్యావేత్త, అర్జునుడికి ఆయనే గురువు, ఎరుకుల వారికి ఆయనే గురువు. అందుకే నమస్తే అస్తు ధన్వనే అని నమస్కరించింది కదా రుద్రమంత్రాలు. ధనుర్ధారి అయినటువంటి ఆ శివుడు త్రిపురాసుర సంహారకుడైనప్పుడు కూడా ధనుర్ధారే. కనుక అర్జునుడు సైతం అస్త్ర విద్య కోసం ఆయన ఆరాధించవలసిందే, వీరు కూడా వినివిద్యుల యొక్క మెలకువల కోసం ఆయన్నే ఆరాధించాలి. కనుక ధనుర్విద్య స్వరూపుడైనటువంటి శివుని ఆరాధించి వీరందరూ కూడా వేటకు బయలుదేరేట. ఆ వేటకు వెళ్లేటప్పుడు నిజానికి ఎంత విశిష్టంగా చెప్పారంటే, తెరచీర కట్టలు, ప్రోగు చుట్టలు, దొడ్డి వలలు, ఏటి వలలు, కుందేటి వలలు, పంది వలలు, అవదండ వల, మకరి వల, ఎలిక వల మొదలగా వలయు వలలు, ఇన్ని రకాల వలలో చూడండి, రకరకాల జంతువులకి రకరకాల వలలు, తెరచీరలట. ఆ తెరచీరలు వేసి కొన్నిటిని పట్టుకుంటారు. కనుక వలల్లో ఉన్న రకాలు చెప్పాడు. అలాగే వీటిని పోల్చుకోవడానికి, జంతువులను పోల్చుకోవడానికి కొన్ని జంతువులు ట్రైనింగ్ చేసి తీసుకెళ్తారు. అవి శివ్వంగులు, కుక్కలు, కృష్ణ కురంబం, కురంగంబులు, ముంగిసలు, ఎద్దులు మొదలుగా వేటకు దిద్దిన జంతువులు, ఇలాగ వర్ణిస్తాడు అనేక విషయాలు. అలాగే తీసుకెడుతున్న ఆయుధములు, రకరకాల పక్షులు, కొన్ని పక్షులను వదులుతారట, ఆ పక్షులు వెళ్ళి సైగలు చేస్తాడు మళ్ళీ వెనక్కి వచ్చి, అక్కడ ఒక జంతువులు మంద ఉంది అని. అవి తెరుచుకున్నప్పుడు ఆ సైగలు బట్టి ఆ జంతువులు ఎటువంటివి, వాటిని వేటాడడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంత వేట విద్య, మృగయా విద్య మనకు ఉండేది అనేది వీటి యొక్క వర్ణన బట్టి వస్తుంది. సూచనకు చెప్పుకోవడం, మన భారతీయమైనటువంటి ఆరణ్యక విద్యలు, ఆటవిక విద్యలు, అడవుల్లో కూడా క్షేమంగా బ్రతకగలిగేటువంటి విద్యలు, గ్రామ్య విద్యలు మనకున్నట్టే ఆరణ్యకమైన విద్యలు వాళ్ళకున్న, అది విశేషం అన్నమాట. ఇలాంటివన్నీ వాళ్ళు ఏర్పాటు చేసుకుని అడవుల్లో ప్రవేశించారు. కుర్రవాళ్లతో పాటు ఈ కుర్రవాడు తిన్నాడు. అలా ఉండగా అవి కొన్ని రోజులు జరుగుతుంది ఈ వేట అనేటువంటిది. ఒక రోజున వేటాడి అలసి రాత్రి వేళ అయ్యింది. అక్కడ గుడారం వేసుకుని అందరూ విశ్రమిస్తున్నారు. ఒకవేళ తిన్నడాకేటక ఖేలా వ్యసనరతుల డస్సినవాడై, ఆ రాత్రి అయ్యేటప్పటిక అల్లా పగలంతా కూడా వేటాడి అలసిపోయినటువంటి తిన్నడు ఒక చెట్టు నీడ ఏర్పరచుకున్నటువంటి గుడారాల్లో నిద్రపోతూ ఉన్నారట. ఆ సమయంలో ఆ నిద్రలో ఒక స్వప్నం, ఆ స్వప్నంలో ఒక ఆయన కనబడ్డట. ఆయన ఎవరయ్యా, ఎలా ఉన్నారు అంటే, ఒడలంతెల్లని భూతిపూత పులితోలొడ్డాణం అల్లాడు కింజడలు ఆత్మైక విచార నిశ్చల దృగ్జాతంబు అచ్చైన కచ్చడ మంసంబున రుండమాలగల దేశస్థానగున్ క్రలగా ఒడయండొక్కరుడ కుమారు కలలో ఉజ్జత్ కృపామూర్తి అయి. ఒక ప్రభువు కనబడ్డాట కృపతో. ఎవరయ్యా ప్రభువు అంటే, ఎలా ఉన్నాడు అంటే, ఒడలంతెల్లని భూతి పూత, శరీరంలో తెల్లని భస్మరేఖలు ధరించి ఉన్నాడు. పులితోలిని వడ్డాణంలా కట్టుకున్నాడు. అల్లాడు కింజడలు, అటు ఇటు కదులుతున్నటువంటి లేత ఎర్రని జడలు గాలికి కదలాడుతున్నాయట. ఇక కళ్ళు ఎలా ఉన్నాయంటే, ధ్యానముద్రాంకితమైనటువంటి మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇంకా రుండమాల అంటే కపాలమాల ధరించి ఉన్నటువంటి వాడు ఒక ప్రభువు కనబడ్డాడు అన్నాడు. ఆ ప్రభువు ఇంకెవరు, తన భక్తుల్ని ఎప్పుడు కాపాడాలో సమయం చూసి సైగ చేసేటువంటి స్వామి. ఆ దేవర కనబడ్డాడు. ఆ దేవర ఎవరో ఇంకా ఆయన పోల్చుకోలేదు. ఆయన అన్నట్ట, బాలక ఇచట శిలావటమూలంబున కొండదండ మొగలేటి దరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తి గొలుగుమి అని చెప్పేటంతే. ఓ బాలుడా, ఇక్కడ కొంత దూరంలో మొగలేటి దరిన్ సువర్ణముఖరి నది ప్రవాహమున్నది, దానికి దగ్గరలో శివుడున్నాడయ్యా, ఆయన్ను కొలుచుకో అని చెప్పి అంతర్ధానము చేసిన తిన్నెండ దిరిపడుచు ఒక్కసారి లేచి కూర్చున్నాడు. ఇది కల, కలలా లేదే, అత్యంత స్పష్టంగా ఉంది. అసలు నేను నిద్రపోయానా, మెలకువ నిద్రా కాని స్థితిలో ఉన్నానా, కనబడ్డవారెవరు, కలలు కలలే, ఏదో వికారం అనుకోనా, అలా అనుకోవడానికి అవకాశం లేదే. అని ఇలా ఆలోచిస్తూ ఉండగా ఎదురుగా ఒక వరాహం కనబడిందిట. అది వనవరాహం, అడవి పంది. అందరూ నిద్రపోతున్నారు, తోటకుర్రవాళ్ళందరూ. ఈయన కనబడింది ఆ వనవరాహం. కనబడిన వెంటనే కల విషయం మర్చిపోయాడు. ఎందుకంటే కంటి ముందు ఒక వస్తువు కనబడగానే కలలో కనబడిన వస్తువు కల్లేమో అనిపించి కంటి ముందుదే నిత్యం అనిపించుకోవడం మానవ సహజ లక్షణం. ఆ సహజ లక్షణంతో కల విషయం మర్చిపోయి వెంటనే తన దగ్గర ఉన్నటువంటి ధనుర్బాణాలు అందుకుని తిన్నడప్పుడు ధను కాండోళ్ళ సత్పాణి అయ్యి పట్టుకుని బయలుదేరేట. వెళుతూ ఉంటే ఆ అడవి పంది పరిగెత్తడం మొదలుపెట్టింది. మామూలు అడవి పంది అయితే కొంతసేపు పరిగెత్తి దొరికిపోయేది, కానీ వచ్చింది మామూలు అడవి పందా కాదు, పరమేశ్వరుడు కరుణ రూపు కట్టి వచ్చింది. ఇన్నాళ్ళు దాగిన ఏ జననాంతర సంస్కారములున్నాయో, ఎందుకోసం తాను పుట్టాడో, ఆ జన్మ యొక్క లక్ష్యం సిద్ధించబోయేటువంటి ఘడియ ఆసన్నమైనప్పుడు ఆ జన్మాంతర సంస్కారం ఏ క్షణంలో ఎవరి వల్ల మేల్కొంటుందో మనకు తెలియదు. ఆ స్వామే రప్పించుకుంటాడు. మన జన్మలు పండినప్పుడు, మన పుణ్యాలు పండినప్పుడు స్వామి రప్పించుకుంటాడు. ఆ విధంగా స్వప్నంలో కనబడి చెప్పడమే కాక, అయ్యో కళ అని ఆ విషయాన్ని కొట్టిపారేస్తాడేమోనని ఈ రూపంలో కనబడ్డాడనమాట. ఆ కారుణ్యం అలా కనబడింది, కనబడి పరిగెత్తిందిట. పరిగెడితే ఈయన పరిగెత్తాడు. జవమొప్పన్ వెను వెంట నంటి తరుమన్, పరిగెడుతూ ఉంటే సంవర్ధిత శ్రాంతి ఉద్దవడిం పరగలేని చందమున. కొంతసేపు అలా పరిగెత్తిన వరాహం ఇంకా పరిగెత్తలేనట్టు చదిగిలి పడిపోయింది. ఇంక ఇది దేనికి పరిగిరాలేదు, అలా కూలబడిపోయింది అని చెప్పి ఇతను బాణం తీయబోతే వెంటనే లేచి పరిగెట్టిపోయింది. ఇతడు ఒక విధంగా లక్ష్యాన్ని సంధించితే ఇంకొక విధంగా గుండ్రంగా తిరిగి తిరిగి అది ఆశాసలం తిప్పి అనేక దిక్కుల్లో తిప్పి తిప్పి వెళ్ళిందిట. అది ఎలా వెళ్ళిందంటే, పాస విముక్తుండగు యోగి భావన ఎదుర్చావృత్తి వర్తించుచున్. ఉపమానం చెప్పేటప్పుడు కూడా సందర్భశుద్ధితో చెప్పాలి, అది కవి చేసే పని. ఆ వరాహం ఎలా పరిగెడుతున్నది అంటే, ఏ పాసము లేని యోగి ఎంత స్వేచ్ఛగా వెళ్తాడో అలా వెళ్ళిందిట. అంతేగాని తన వెంట ఒకటి తనుముతున్నాడని భయము దానికి లేదు. యోగి ఎలా నిర్భయుడే విహరిస్తాడో ఇచ్చ వచ్చినట్టుగా అలా తిరిగింది ఆ వరాహం. వెళ్ళి వెళ్ళి క్రమంగా ఏం చేసిందంటే, ఎల ఇంచుక తిన్నడు తన కల లోపల కన్న శివుని కనుగొనుదాకన్, చలమున గొని చని అయ్యే కలమప్పుడు అదృశ్యమయ్యే కడుచోద్యముగన్. ఆ కలలో కనిపించిన స్వామి కనబడేదాకా తీసుకువెళ్ళి ఆ శివలింగం దగ్గరకు రాగానే ఒక్కసారి అంతర్ధానమైపోయిందిట. అంటే ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకొచ్చి వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుంచి తీసుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, చేరవలసిన చోటు చేరిపోయాడు అది అనమాట. అక్కడికి చేరిన వెంటనే ఇంకా కాసింత తెర కూడా లేదు, అది కూడా తొలగిపోయింది. పూర్ణమైన జన్మాంతర సంస్కారం ఒక్కసారి జాగృతమై విజృంభించి తిన్నడిలో ఆ తిన్నడు అనే భావాన్ని కప్పివేసి శివభావాన్ని పూర్ణంగా బయటపెట్టింది. అందుచేతనే ఎదురుగా శివలింగాన్ని చూసిన వెంటనే ఆయన రెండు చేతులు దోయిలించి శివలింగం దగ్గరికి వెళుతున్నట్ట. ఎవరు చెప్పారు అక్కడ అది శివలింగము, దాన్ని చూడగానే కన్నీళ్లు పెట్టుకోవాలి, అది చాలా దివ్యమని. మనం ఎన్ని శివాలయాలు తిరగట్లేదు, ఎంత వేగం బయటపడతామా అనుకుని అనుకోవడమో, లేకపోతే అక్కడికి వెళ్ళి నా మీద పడతామేను పక్కవాడిని తిట్టుకోవడమో, ఇవి జరుగుతోంది. కానీ దానిని చూసిన వెంటనే విశ్వాన్ని విస్మరించి శివాని అక్కడ జారిపడి అక్కడే అంటుకుపోవాలంటే ఎన్ని జన్మల తపస్సు పండాలి, అది పండింది ఈ తిన్నడికి. పండిన వెంటనే సంతోషంబున కాంచె తిన్నడు, చూడ్డమే సంతోషంతో చూసేట. చూసి సంతోషం కాదు, చూస్తూనే సంతోషం, సంతోషంతో చూశాడు. సంతోషంబున కాంచె తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగం అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతు సుఖ మార్గ ప్రాపకాభంగ రుక్కాంతాపాంగము దివ్యలింగము వివిక్త చేయ నిర్లింగము సంతోషంబున కాంచె తిన్నడు. సంతోషంతో చూసేట. ఎటువంటిది అంటే, తూర్జడి గారికి శివావేశం వచ్చేసింది ఇక్కడ. శివలింగాన్ని చూశాడన్న ఒక్క మాట అది కాదు, పరవశంతో మహాసమాసాన్ని వేశాడు. కవి ఇలాంటి మాటలు ఎప్పుడు వాడతాడంటే వీరభక్త్యావేశం విజృంభించినప్పుడు వస్తుంది ఇలాంటి మాట. కనిపించింది మామూలు లింగం కాదు, దివ్యలింగము, దివ్యమైన లింగం. సమస్త వేదాంతముల్లో వెతికితే కనబడేటటువంటి పరంజ్యోతి ఆత్మతత్వం పరతత్వం అది రూపుకట్టి లింగమై కనబడుతున్నది. అదిగో దాన్ని చూశాడు. చూసిన వెంటనే కాంచి రోమాంచ కంచుకోదంచి తాంగుడగుచు ఆనంద బాష్పంబుల దిశయిల్ల ఆ మహాలింగమునకు సాష్టాంగనతులు చేసి ముకులిత హస్తుడై చెరబోయి. చూసిన వెంటనే రోమాంచ కంచుకోదంచితాంగుడగుచు, ఉళ్ళంతా పులకించిపోయిందిట. ఎంత పులకించిపోయిందంటే పులకింత అనే వస్త్రం వేసుకున్నాడా అన్నట్టు పులకించిపోయిందిట. ఎంత విశేషంగా చెప్పాడు చూడండి. ఈ విషయమే త్యాగరాజస్వామి అంటారు. రామచంద్ర, నాకు ఎలాంటి కొలువు ఇవ్వాలో తెలుసా నువ్వు? పదవి నీ సద్భక్తి గల్గుటే, పదవి అంటే నీ సద్భక్తేనయ్యా. అంతేగాని డబ్బులు పోగులు చేసుకుని ఇంకోటి మీద పెత్తనాలు చెలాయించేది కాదయ్యా పదవి. బంటుగా ఉండడమే పదవి అన్నాడు. బంటుగా ఉండడమే రాజ్యాభిషేకం. ఏమిటా బంటు అంటే, బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ, తుంట వింటి వాని మొదలైన మదాదుల నేల కులజేయు వీరబంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అని అడిగాడు. ఆ బంటు బలిష్ఠుడై శత్రు సంహారం చేయాలి కదా. కాముడు మొదలైనటువంటి శత్రువుని సంహరించగలిగే బలమైన బంటు కొలువుని ఇయ్యవయ్యా. అంతేకాదు, బంటుకు కొన్ని యూనిఫార్మ్ కావాలి, అంటే వస్త్రం కావాలి. పైన బంటులు కంచుకం వేసుకుంటారట. భటులకి ముఖ్యమైన వస్త్రం కంచుకం, అంటే చొక్కా వేసుకోవాలి, అంగి, అది వేసుకోవాలి కంచుకం. అంతేకాకుండా ఒక ముద్రవేళ వేసుకోవాలి, ఒక ఆయుధం పట్టుకోవాలి. అందుకని ఏమంటాడంటే, రోమాంచమనే ఘన కంచుకము, రామభక్తుడనే ముద్రబిళ్ళయు, రామనామమనే వరఖడ్గము, ఇవి పట్టుకున్న బంటు రీతికులు వియ్యవయ్య రామ అని అడిగాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఏమిటయ్యా కంచుకము అంటే, రోమాంచమనే ఘన కంచుకము, రమాని తలసగానే ఒళ్ళంతా పులకించిపోవాలయ్యా, ఆ స్థితి నాకు కావాలి. అలా రాలేదనుకోండి ఈ శరీరం శరీరం కాదుట. ఏ శరీరం అయ్యా శరీరము అంటే, శివాన్ని తలచుకున్న వెంటనే ఏ శరీరం పులకిస్తుందో ఆ శరీరం శరీరం. శివనామం విన్న వెంటనే ఏ కన్ను చెమరుంచుతుందో ఆ కన్ను కన్ను, లేకపోతే అది ఒట్టి గాజు అని చెప్పారు. అందుకే గొప్ప విషయం ఏమిటయ్యా అంటే, శివుడు గొప్ప అంటే శివుడు ఎలాగూ గొప్పే, కానీ శివభావన ఇంకా గొప్ప అని చెప్తున్నాడు. శివభావన గొప్పట. శివభావన వచ్చిందా, శివభావన నా శరీరాన్ని భోగభూమి చేసేస్తుందట. శరీరం భోగభూమి కావాలని అందరూ అనుకుంటాం, మన శరీరం శుభ్రంగా భోగాలు అనుభవించాలని. అయితే నిజంగా ఏది భోగమయ్యా అంటే, బహువిధ పరితోష బాష్పూర స్ఫుట పులకాంకిత చారు భోగ భూమి చిరపద ఫలకాంక్షి సేవ్యమానం పరమ సదాశివ భవనాం ప్రపద్యే అన్నారు ఆదిశంకరులు. ఏదయ్యా నిజమైన భోగభూమి అంటే, నా శరీరం ఎప్పుడు భోగభూమి అవుతుందంటే, బహువిధ పరితోష బాష్పూర స్వామిని తలంచుకోగానే అనేక విధములుగా ఆనంద బాష్పాలు జాలువారుతూ ఒళ్ళు పులకించిపోయి గొంతు గద్గదమైతే అప్పుడు నా శరీరం భోగభూమి. ఈ భోగం ఈ శరీరానికి ఇచ్చినటువంటిది ఏది? పరమ సదాశివ భవన, సదాశివుణ్ణి తలంచుకున్న తలంపు చేత మాత్రమే ఈ భోగం నా శరీరానికి వస్తుంది. కనుక ఎల్లవేళలా నాకు ఆ భావన చాలు, ఆ భావన నేను శరణ వేడతాను, అది ఉంటే ముక్తి, శివభావనే ముక్తి. ఇటువంటి ఆనంద స్థితిని శివభావన ఇస్తుంది గనక ఆ భావన చాలు అన్నాడు. అందుకే మన త్యాగరాజస్వామి ఎవరయ్యా మహానుభావులు అంటే, హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. వాళ్ళయ్యా మహానుభావులు. శివనామం విన్న వెంటనే ఒళ్ళంతా పులకించి ఆనంద బాష్పాలు జాలువారితేని. ఒకవేళ రాలేదనుకోండి, ఇంకా పాపపు ప్రారంధం మూటకట్టు కూర్చుందని అర్థం. అది విశేషం. అయ్యా ఎన్ని మార్లు విన్నాం శివాని, ఏమీ చలించట్లేదు అంటే, అంత దళసరి పెంకు ఒకటి మనసు చుట్టూ ఉందన్నమాట, పాపపు పెంకు. అది పగలాలి, అది పగలగొట్టుకోలేకపోతున్నామే అంటే, ఎంత పాపం, ఎన్ని జన్మల పాపం అది ఒక్కసారి తలంచుకుంటే. అది పగలగొట్టుకోవడానికి ఎన్ని డైనమైట్లు పెట్టి పెంచాలో, అది ఆ అజ్ఞానం అనేటువంటి శిలని పెకలించదే. ఆ లోపల ఈ మృదువైన సాత్విక భావన ఉదయమంది. ఈ శివ అనే నామం వినగానే నయనంగళ దశ్రుధారయా వదనం గద్గద రుద్ధయాగిరా పులకైర్నిచితం కదా వపుత్తవ నామగ్రహణే భవిష్యతి అంటారు చైతన్య మహాప్రభు. స్వామి నీ పేరు విన్న వెంటనే నయనం గళదశ్రుధారయ వదనం గద్గద రుద్ధయాగిరా పులకై నిశ్చితం కదా వపు, ఒళ్ళంతా పులకించి గొంతు గద్గదమై కనుల నీరు రావాలయ్యా. ఎప్పుడు? తవ నామగ్రహణే, నీ పేరు విన్న వెంటనే. కదా భవిష్యతి, ఎప్పుడు వస్తుంది అయ్యా నాకు భాగ్యం అన్నాడు. ఆ భాగ్యమే కోరుకున్నాడు, ఇంకేమీ అడగలేదు. నధనం నజనం నసుందరీ కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహితికి చెయ్యి. ఏ నపము లేని భక్తి అంటే ఇదే. శివుణ్ణి ఎందుకండి తలుచుకోవాలి, మనకేం వస్తుంది అనే వ్యాపారం ఉండదు. భక్తితో వ్యాపారం ఏంటయ్యా? భక్తికి భక్తే. భక్తి భావన వస్తే పులకించాలి, రాలేదంటే దుఃఖించాలి. అది వస్తే చాలు, అదే భోగం, అదే సంపద. అందుకే నారదుడు చెప్తాడు భక్తి సూత్రాల్లో ఎంత గొప్పగా అంటే, కంఠావరోధ రోమాంచాస్త్రిభి పరస్పరం లపమానా పావయంతి కులాని పృథివీంచ తీర్థం కురువంతి తీర్థాన్ని క్షేత్రం కురువంతి క్షేత్రాన్ని. కంఠ అవరోధ రోమాంచాస్త్రిభి పరమేశ్వరుడి గురించి తలంచుకోగానే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ బోధయంత పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ అని గీతలో పరమాత్మ చెప్పినట్లుగా ఆయన్ని తలంచుకోగానే గొంతు బొంగురు పోయి ఉళ్ళంతా పులకించి ఆనంద బాష్పాలు వచ్చేటువంటి ధన్యులు వాళ్ళు తరించడమే కాకుండా వారు పుట్టిన కులం తరిస్తుంది, వారు మెట్టిన నేల తరిస్తుంది, వారి వల్ల క్షేత్రాలు తరిస్తాయి, తీర్థాలు తరిస్తాయట. గంగాది సర్వ నదులు ఇలాంటి భక్తులు స్నానం చేయడానికి వస్తే మేము ధన్యులమైపోయాం. పాపాత్ముల యొక్క పాప పంకిరాలు కడిగి కడిగి ఆమెను అంటుకున్న మేము ఈ మహాభక్తులు పాదధూళి సోకి ధన్యులమవుతున్నాం అని నదులు అనుకుంటాయట, క్షేత్రాలు అనుకుంటాయట. అలాంటి ఒక మహాపుణ్యాత్ముడైన భక్తుడు శివ దర్శన మాత్రం చేత ఏం వేదాలు చదివాడయ్యా, ఏం శాస్త్రాలు చదివాడు, ఏ ఉపన్యాసాలు విన్నాడు, ఎన్ని అర్చనలు చేశాడు, అనేక కోట్ల జన్మల పుణ్యాల ఫలం పండి శివుణ్ణి చూసిన వెంటనే కాంచి రోమాంచ కంచుకోదంచి తాంగుడగుచు ఆనంద బాష్పంబుల దిశయిల్ల అమ్మహాలింగమునకు సాష్టాంగనతులు చేసి ముకుళితహస్తుడై చెరబోయి. ముందుగా ఏం చేశాడంటే సాష్టాంగదండ ప్రణామం చేసేట, ఆ శివలింగాన్ని చూసిన వెంటనే. ఎవరు ప్రేరేపించారు శివలింగాన్ని చూస్తే అలా నమస్కరించాలి అని? ఎవరు ప్రేరేపించారు? స్వామి ముందు నిల్చుంటే గొంతెత్తి శివాని అరుద్దామంటే పక్కవాడు పిచ్చివాడు అరుకుంటాడేమో అని చుట్టూ చూస్తుంటాం. అలాంటిది విశ్వాన్నే విస్మరించి శివాని అరవగలిగి సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. ఆ విధంగా దండ ప్రణామం చేసి లేచి ముకుళితహస్తుడై రెండు చేతులు దొంగిలించి ఒక్కసారి వీళ్ళు అక్కడ కూర్చుని పెట్టా. కూర్చుని పోయి స్వామిని పలకరిస్తున్నాడు. ఆ పలకరింత ఎంత బాగుందో చూడండి. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింబెట్టెడు కుట్ర నట్టడవిలో కల్జుపిక్రీనీడ ఏ యాసంగట్టితి వేటిగడ్డయిలు నీ వాకున్నచో కూడి నీళ్లు ఏ సుట్టంబులు తెచ్చిపెట్టెదరు నీ కిందేటికే లింగమా. ఏమయ్యా శంకరా, స్వామి ఇక్కడ కూర్చున్నావా, పాపం వచ్చి పాపం ఏమీ తెలియదు, తనలాగే తన దేవరా అనుకున్నాడు, బెజ్జ మహాదేవ్ అనుకున్నట్లే. అలా అనుకుంటే చాలు, మూర్ఖుడండి, శివుడేమిటండి, అడవిలో కూర్చోవడం ఏంటండి, ఆయనకేంటండి, ఇంటికి పిలవడం ఏంటండి, తిండి పెట్టడం ఏంటండి అంటే ఆ మూర్ఖత్వం కూడా లేని తెలివితేటలు ఒక శాపాలు అయిపోయాయి మనకి. తనవాడు అనుకుని స్వామిని అంత ఆదరిస్తే తనవాడైపోతాడు ఆయన. అందువల్ల మొదటే చెప్పుకున్నాం బెజ్జ మహాదేవి గురించి చెప్పేటప్పుడు, అదంతా కూడా ఎందుకంటే ఈ కథ అర్థం కావడానికి మనం వేసుకొచ్చిన మెట్లు అవన్నీ కూడా, అది అర్థం చేయి. ఇందులో ఉన్న ఆనందం అర్థం కావాలంటే ఆ మెట్లన్నీ గుర్తు తెచ్చుకోవాలి. ఏ రోజుకి ఆ రోజే అంటే ఈ రోజు దగ్గర రాలే. ప్రతిదాన్ని కొనసాగించుకుంటూ వస్తే ఇందులో ఉన్న గొప్పతనం అర్థమవుతుంది. ఏమిటయ్యా స్వామి ఇక్కడ పెట్టుకున్నావా ఇంటిని, చూడు పాపం పులులు సింహాలు ఎన్ని తిరుగుతున్నాయో, ఈ భయం వేయట్లే, ఈ జువ్వు చెట్టు నీడలో ఎందుకయ్యా ఇల్లు కట్టుకున్నావు, పాపం ఆకలేసినా దాహమేసినా తెచ్చి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఒక్కసారి మా ఊరు వచ్చేయకూడదు, నీకు అన్ని పగలు అక్కడున్నాయి, నీకు అన్ని రకాల మాంసాలు పెడతాం మేము, కొండల కానలం తిరిగి క్రొవ్విన పందుల లేళ్ల దుప్పులం చెండిన పెక్కు చందముల చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు. అన్ని రకాలైనటువంటి జంతువుల్ని వేటాడి కారు కమ్మగా వండుతాం. కారు కమ్మగా అంటే చక్కని రుచితో వండుతాం సుమా. అంతేకాదు అట్లా పిట్టలను వండుదురు, పిట్టలను కూడా వండి పెడతామయ్యా. ఇచ్చట ఉండనేలా నాకుండొకటాన తీక ఉడుమూరికి రాగదవయ్య లింగమ. మరో మాట అడగయ్యా నాతో పాటు వచ్చేసి ఉడుమూరికి అని అడిగాడు. ఎంత ప్రేమగా చూడండి. అంతేకాదు నీకడ పాయసాలు కూడా పెడతాం. మా దగ్గర దొరికే బియ్యాల రకాలు ఎన్ని తెలుసా, విను, ఇవ్వరి ప్రాలును, నొడిపిళ్ళు, కునుకుబ్రాలును, వెదురు ప్రాలును, ఇన్ని రకాల బియ్యాలున్నా మీ దగ్గర, నివ్వరి ధాన్యము, గునుకు ధాన్యము, వెదురు ధాన్యములు అని అనేక రకములైన ధాన్యములు మా దగ్గర ఉన్నాయి. ఇక పాలంటావా, అనేక రకములైన చక్కటి పాలు, పాడి కూడా మా దగ్గర సమృద్ధంగా ఉంది. కనుక సబర్రప్ప మెకముల పాలును కలవచట నీకు పాయసమున్నతుంది. మంచి పాయసాలు పెడతామయ్యా. అంతేకాదు మా దగ్గర తేనెలుంటాయి. అవి ఎంత బాగుంటాయంటే పుట్ట తేనెయ నెరతేనె పుట్ట జున్ను తొర్ర తేనెయ గలవు. పుట్ట తేనె, పెరతేనె, అలాగే పుట్ట జున్ను తొర్ర తేనెయలు ఇన్ని రకాల తేనెలు ఉన్నాయ్యా, ఇవన్నీ కూడా నీకు అరగింప, నీకు అరగించడానికి సిద్ధంగా అక్కడ ఉంచుతాం మేము. అంతేకాదు పళ్ళు రకరకాల పళ్ళు, నెరేడు పండులు, నెల ఇట్టి పండులు, కొండ మామిడి పండ్లు, దొండ పండ్లు, వెలగ పండులు, పుల్ల వెలగి పండులు, సంకెన పండ్లు, వలుసు పండ్లు, ఇన్ని రకాల పండులు ఉన్నాయ్యా, ఇవన్నీ ఇస్తాం. అసలు పాపం ఒంటరిగా కూర్చున్నవే నీకేంత వస్తుందయ్యా అని. ఏమిటి పాపం? ఆయన ఒంటరి వాడా? పరమాత్మ ఓంకార స్వరూపుడు, ఆత్మస్వరూపుడు, ఆయనకు ఆకలి ఉండదు, దాహం ఉండదు అని ఇన్ని మనకు తెలుసు. కానీ ఆయన మాత్రం దొరకలేదు, ఇతనికి ఏమీ తెలియదు, ఆయన దొరికాడు. అంటే అర్థం ప్రేమ భావన అనేటువంటిది. ప్రేమతో పరమేశ్వరుడు ఉనికిని సత్యమనే నమ్మేవాడికి, ఆ నమ్మకం అనుభవంగా మారిన వాడికి భగవంతుడు తప్పకుండా సాక్షాత్కరిస్తాడు. అందువల్ల ఎంత అమాయకంగా అంటున్నాడో చూడండి. ఇందులో ఈ భక్తిలో ఉన్న విశేషం ఏమిటంటే, నాకు ఏదో ఇవ్వు వచ్చి అనే మాట లేదు. నీకు ఇది ఇస్తాను, నీకు ఇది ఇస్తాను, నీకు ఇవి, నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి, నువ్వు హాయిగా ఉండాలి. ఈ ఒక్క భక్తి చేతనే స్వామిని రప్పించుకున్నాడు, అది విశేషం అనమాట. అందువల్ల ఏ భక్తి భగవంతుడిని రప్పించుకుంటుందంటే ఈ భక్తి. కనుక స్వామి రాలేదా కనబడలేదా అంటే ఆయన్ని రప్పించే ఈ శక్తి మన దగ్గర ఉందా అని ప్రశ్నించుకోవాలి. ఆ శక్తి పొందిన ఈ మహానుభావునికి భక్తితో నమస్కరించుకోవాలి. అడుగుతున్నాడు, పాపం ఎవరూ లేరు, ఒంటరిగా ఉన్నావే, ఏమైనా తోచుతుందా నీకు? అక్కడికి రా, నీకు బోరునంత కాలక్షేపం. ఇక్కడ ఏముందయ్యా? ఇల్లో ముంగిలియో అనుంగు చెలులో ఈడైన చుట్టంబులో ఇల్లాలో కొడుకో తరింపవశమే ఈ పొడుముల్లేక. పాపం వీళ్ళెవరూ లేకపోతే ఏమైనా తోచుతుందా? మా పల్లెన్ కోరిన వెళ్ళనున్ గలవు తెప్పల్గాగ నీకిచ్చేదన్ చెల్లంబో ఇట నుంటి నిండకటు విచ్చేయంగదే. మా పల్లెకొస్తే నీకు కావలసినవన్నీ ఉన్నాయ్యా, ఇక్కడ ఒంటరిగా ఉండకు, అక్కడికి వచ్చేవయ్యా అని చెప్పినా ఆయన కదలలేదు. కదులుతాడా? వస్తుందండి రాయి, ఎక్కడొస్తుంది అది మన యొక్క విశ్వాసం. కానీ ఆయన కదా రాయి కాదు, శివుడే. అందుకే భావేహి విద్యతే దేవః అని చెప్పింది మన శాస్త్రం. ఎక్కడుంటాడయ్యా భగవంతుడు అంటే, భగవంతుడు భావగతుడు. అంతేగాని నపాషానే నమృణ్మయే నకాష్ఠే విద్యతో దేవః నపాషానే నమృణ్మయే అని చెప్పేసింది మన శాస్త్రం.